ఆకాశవాణి వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు. ఈరోజు న్యూజిలాండ్లోని వెల్లింగ్టన్లో గవర్నర్ జనరల్ డీమ్ సిండేకీరో తన గౌరవార్థం ఏర్పాటు చేసిన అధికారిక విందులో రాష్టపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. కోవిడ్ తర్వాత మూలధన వ్యయంలో ప్రభుత్వం నిరంతరంగా ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తున్నదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బంగ్లాదేశ్ నుంచి స్వదేశాన్ని తిరిగి రావాలనుకునే ఆ దేశంలోని భారతీయ పౌరులతో ఢాకాలోని భారత హైకమిషన్ తదితర ఉన్నతాధికారులు వారిని సంప్రదిస్తున్నారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత కుస్తీ యోధుడు అమన్ సెహ్రావత్ 57 కేజీల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ పోటీలో అల్బేనియాకు చెందిన జెలింకాన్ అబాకరోవ్ను 12-0 ఓడించి సెమీఫైనల్స్ కు చేరుకున్నారు. ఈరోజు న్యూజిలాండ్లోని వెల్లింగ్టన్లో భారత రాష్టపతి ద్రౌపది ముర్ముకు ఆ దేశ గవర్నర్ జనరల్ డెమ్ సిన్ కీరో అధికారిక విందు ఏర్పాటు చేశారు. విందులో ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లెక్సన్, న్యూజిలాండ్ ప్రభుత్వ సీనియర్ మంత్రులు, భారత రాష్టపతి కుమార్తె ఇతిశ్రీ ముర్ము, భారత ప్రభుత్వ సహాయ మంత్రి జార్జ్ కురియన్, లోక్సభ ఎంపీలు జుగల్ కిషోర్ శర్మ, సౌమిత్రా ఖాన్, భారతీయ ప్రతినిధి బృందం సభ్యులు, న్యూజిలాండ్లోని ప్రవాస భారతీయ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ తర్వాత మూలధన వ్యయంలో ప్రభుత్వం నిరంతరంగా ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తున్నదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రభావవంతమైన మూలధన వ్యయం 2023-24 కంటే 15.07 లక్షల కోట్ల రూపాయలు లేదా 18% ఎక్కువగా ఉంటుందని ఆమె చెప్పారు. ఈరోజు రాజ్యసభలో ఆర్థిక బిల్లు, విభజన బిల్లు, జమ్మూకాశ్మీర్ విభజన బిల్లుపై జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి సమాధానమిచ్చారు. చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ ఎంపీ వివేక్ తంకా మాట్లాడుతూ, దేశంలో మహిళలకు ప్రత్యేక పన్ను శ్లాబులు లేవని అన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా వర్కింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఈ బడ్జెట్ పేదలు, గ్రామస్తులు, యువత, మహిళల కోసం రూపొందించిన బడ్జెట్ అని బీజేపీ చెందిన రెమిలబెన్ బారా అన్నారు. ఈ బిల్లులో మహిళల ప్రయోజనాల కోసం ఆర్థిక మంత్రి పలు అంశాలు ప్రతిపాదించారని ఆమె తెలిపారు. 2024 వక్ఫ్ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు 1995 వక్ఫ్ చట్టానికి సవరణను ప్రతిపాదిస్తూ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. రాష్టంలోని వక్ఫ్ బోర్డుల అధికారాలు, పనితీరు, ఆస్తుల రిజిస్టేషన్లు, సర్వేలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు చట్టంలో ఈ సవరణ చేయడమే ఈ బిల్లు ఉద్దేశం. కాగా ఈ బిల్లు రాజ్యాంగానికి, మత స్వేచ్ఛకు వ్యతిరేకమని పేర్కొంటూ కాంగ్రెస్, టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ, డీఎంకే, ఎన్సీపీ, శరద్ పవార్ వర్గం, కమ్యూనిస్టు పార్టీలు, ఇతర సభ్యులు బిల్లును అడ్డుకున్నారు. ముస్లిం ఏతలను వక్ఫ్ బోర్డు పాలక మండలిలో సభ్యులుగా ఉండేటట్లు బిల్లులో నిబంధన చేశారని కాంగ్రెస్ సభ్యుడు వేణుగోపాల్ విమర్శించారు. హర్యానా, మహారాష్టలో త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ బిల్లును తెచ్చారని ఆయన ఆరోపించారు. 2024 వక్ఫ్ సవరణ బిల్లును సంయుక్త పార్లమెంటరీ సంఘం పరిశీలన కోసం పంపారు. ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత ఈ చట్టంపై మరింత పరిశీలన కోసం ప్రభుత్వం సిద్దంగా ఉందని మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం స్పష్టంగా ఉందని, ఈ చట్టంపై గోప్యంగా ఉంచడానికి ఏమీ లేదని మంత్రి స్పష్టం చేశారు. ఆర్థిక సంవత్సరం 2024-25 సంబంధించి వాస్తవ స్థూల జాత్యుత్పత్తి ఎటువంటి మార్పు లేకుండా 7.2% కొనసాగనున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ తన 3వ ద్వైమాసిక ద్రవ్య విధాన కమిటీ సమాపేశంలో పేర్కొంది. రెపో రేటును 6.5% వద్దే కొనసాగించాలని కమిటీ నిర్ణయించిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఒక ప్రకటనలో తెలియజేశారు. సర్దుబాటు ఉపసంహరణలపై కూడా దృష్టి కేంద్రీకరించాలని కమిటీ నిర్ణయించిందని అన్నారు. స్థూల దేశోత్పత్తిలో సుస్థిరత, నిలకడైన వృద్ది, పరిమిత విధానం ద్రవ్యోల్బణంపై దృష్టి సారించడానికి ఉపయోగపడిందని ఆయన అన్నారు. ఆర్థిక సంవత్సరం 2025లో మొదటి త్రైమాసికంలో స్థూల దేశోత్పత్తిలో వృద్ది లక్ష్యాన్ని 7.1% నుండి 7.3% సవరించారు. మన దేశం బెంచ్ మార్క్ ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్ లో అతిపెద్ద దేశంగా చైనా స్థానాన్ని ఆక్రమిస్తోంది. 2020లో 40% కంటే ఎక్కువగా ఉన్న చైనా 3వ వంతుకు పడిపోయింది. అయితే భారతీయ కంపెనీలు పెరుగుతున్న షేర్ల ధరలు, స్టాక్ అమ్మకాలు, ఆదాయాల వృద్ది భారతదేశాన్ని ఎంఎస్సీఏ అభివృద్ది చెందుతున్న మార్కెట్ ఇండెక్స్ లో 5వ వంతుకు కాస్త తక్కువకు చేర్చింది. కాగా చైనా 2020లో ఉన్న 40% కంటే తక్కువగా క్వార్టర్కు పడిపోయింది. కొండచెరియలు విరిగిపడి విధ్వంసానికి గురైన వాయనాడ్ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ 10వ తేదీన సందర్శిస్తారు. ఈ మేరకు కన్నూర్, వాయనాడ్లో ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు చోట్ల భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తున్నారు. ప్రధానమంత్రి తాత్కాలిక కార్యక్రమం ప్రకారం శనివారం ఉదయం 11 గంటల కల్లా ప్రధానమంత్రి కన్నూర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. కల్పెట్టాలో ఏరియల్ సర్వే చేస్తారు. వాయనాడ్లో కొండచెరియలు విరిగిపడిన ప్రాంతాన్ని సందర్శిస్తారు. సాయంత్రం కొత్త ఢిల్లీ తిరిగి వెళతారు. బంగ్లాదేశ్ నుంచి స్వదేశాన్ని తిరిగి రావాలనుకునే ఆ దేశంలోని భారతీయ పౌరులతో ఢాకాలోని భారత హైకమిషనర్ తదితర ఉన్నతాధికారులు వారిని సంప్రదిస్తున్నారు. ఈరోజు కొత్త ఢిల్లీలో మీడియాతో విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, బంగ్లాదేశ్లో ప్రస్తుతం 9,000 మంది విద్యార్థులతో సహా మొత్తం 11,000 మంది భారతీయులు ఉన్నారని తెలిపారు. వీరి భద్రత కోసం ప్రభుత్వం హైకమిషనర్తో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. వీలైనంత త్వరగా ఆ దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని, తద్వారా హైకమిషన్ తన పూర్తి విధులను తిరిగి ప్రారంభిస్తుందని జైస్వాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్లోని మైనారిటీల స్థితిగతులతో పాటు పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని జైస్వాల్ ఉద్ఘాటించారు. ఉక్రేనియన్ దళాలు నిన్న రష్యాతో ఉన్న సరిహద్దుపై దాడి చేయడంతో కుర్స్క్ ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఆక్రమణ ప్రారంభమైనప్పటి నుండి కనీసం 5 పౌరులు మరణించారని, 6 పిల్లలతో సహా 31 మంది గాయపడ్డారని రష్యా అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోకి ప్రత్యర్థి దళాలు ప్రవేశించడం వల్ల కలిగే పరిణామాలను పరిష్కరించడానికి అత్యవసర పరిస్థితి అవసరమైందని తాత్కాలిక ప్రాంతీయ గవర్నర్ అలెక్సీ స్పిర్నోవ్ అన్నారు. మంగళవారం ఉదయం సుజ్జా పట్టణానికి సమీపంలో 11 శతజ్ఞులు, 20 కంటే ఎక్కువ సాయుధ పోరాట వాహనాలతో పాటు 1,000 మంది ఉక్రేనియన్ దళాలు రష్యాలోకి ప్రవేశించాయని మాస్కో తెలిపింది. మంగళవారం అంతటా అనేక గ్రామాలలో పోరాటాలు జరిగినట్లు వార్తా సంస్థల భోగట్ట. సరిహద్దు ప్రాంతాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జపాన్లోని నైరుతి ప్రాంతంలో ఈ ఉదయం రిక్టర్ స్కేల్ మీద 7.1 తీవ్రతతో గట్టి భూకంపం సంభవించింది. మియాజాకి, కొచ్చి, వైటా, కగోషియా, ఇహిమా ప్రాంతాల్లోని కోస్తా ప్రాంతాలకు సునామీ హెచ్చరిక జారీ చేసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ భూకంపంలో ఎవరైనా మరణించింది లేక గాయపడింది లేక ఇతర ఏ రకమైన నష్టం జరిగింది వెంటనే సమాచారం అందలేదు. దేశభక్తిని పెంపొందించడానికి దేశంలో హర్ ఘర్ తిరంగా ప్రచారాన్ని 9 నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈరోజు కొత్త ఢిల్లీలో విలేకరుల సమాపేశంలో సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ, ప్రజలు తమ ఇళ్ల వద్ద జాతీయ జెండాను ఎగురవేసి జెండాతో సెల్ఫీ తీసుకుని హర్ ఘర్ తిరంగా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ప్రజలను కోరారు. ఆజాదీక అమృత్ మహోత్సవ్ ఆధ్వర్యంలో 2022లో హర్ ఘర్ తిరంగా ప్రచారాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. గత ఏడాది 10 కోట్ల మంది పైగా జాతీయ జెండాతో తమ సెల్ఫీని అప్లోడ్ చేశారని షెకావత్ గుర్తు చేశారు. ఒలింపిక్స్. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత కుస్తీ యోధుడు అమన్ సెహ్రావత్ 57 కేజీల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ పోటీలో అల్బేనియాకు చెందిన జిలింకాన్ అబకరోవ్ ను 12-0 ఓడించి సెమీఫైనల్ కు చేరుకున్నారు. మునుపటి రౌండ్లో తన మాసిడోనియన్ ప్రత్యర్థిని ఓడించిన తర్వాత జలింకాన్ ను కూడా ఓడించి పోటీలో చివరి 4వ స్థానానికి అమన్ షెహ్రాబాద్ చేరుకున్నారు. ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా జావలిన్ త్రో ఫైనల్లో స్వర్ణ పతకం లక్ష్యంగా పోటీలోకి దిగుతున్నారు. ఈ మ్యాచ్ రాత్రి 11:55 ప్రారంభమవుతుంది. ఈరోజు న్యూజిలాండ్లోని విల్లింగ్టన్ లో గవర్నర్ జనరల్ డెమ్ సిండీ ఖేరో తన గౌరవార్థం ఏర్పాటు చేసిన అధికారిక విందులో రాష్టపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. కుబిడి తర్వాత మూలధన వ్యయంలో ప్రభుత్వం నిరంతరాయంగా ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తున్నదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బంగ్లాదేశ్ నుంచి స్వదేశానికి తిరిగి రావాలనుకునే ఆ దేశంలోని భారతీయ పౌరులతో ఢాకాలోని భారత హైకమిషన్ తదితర ఉన్నతాధికారులు వారిని సంప్రదిస్తున్నారు.